నేను ధర్మాన్ని నమ్ముకునున్నదాన్ని, అటువంటి దాన్ని పట్టుకుని ఇతరకాంతగా తలచి నేను ఇంకొక రకమైన ఆడదానిగా నన్ను భావన చేసి నువ్వు నాతో ఇలా మాట్లాడవచ్చా? దోషం కదా, ఎవరు ఎవరో తెలుసుకోక్కర్లేదా? నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమేనా, నీ ఇష్టం వచ్చినట్లు పొగడ్డమేనా? మనిషికి మారే స్వభావం ఉండాలి తప్ప, పశ్చాత్తాపం కలిగే స్వభావం ఉండాలి తప్ప, తప్పు చేసినా వెంటనే మారుతాడు. తప్పు చెయ్యకుండా ఉండేవాడు లోకంలో ఎవ్వరూ ఉండలేడు. ఎక్కడో అక్కడ ఏదో విషయంలో చిన్న తప్పు జరగచ్చు, కానీ చెప్పవలసిన మాట చెప్పబడినప్పుడు, వినబడవలసిన మాట వినబడినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి మారేవాడెవడో వాడు ధన్యాత్ముడు. కానీ కోటికాశ్చుని ఎందు ఆ లక్షణం కనపడదు, సైంధవుని ఎందు ఆ లక్షణం కనపడదు. అందుకే అందరూ నశించిపోయారు. కాబట్టి నువ్వు ఇలా వచ్చి నాతో మాట్లాడచ్చా? పిక్కులు వల్కగాదు నీకు, ఇన్ని మాటలు మాట్లాడవలసిన అవసరం నీకు లేదు, అయినా అడిగావు కాబట్టి చెప్తున్నారు. నువ్వు శిబివంశంలో పుట్టినటువంటి సురధుడి కొడుకువి నాకు తెలుసన్నాడు. ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. శిబి చక్రవర్తి గురించి మొన్ననే మీరు విన్నారు. తన శరీరంలో మాంసాన్ని కోసి కోసి అన్నారు. శరీరం అంతా కోసి కోసి వేసేసి యువతల పక్కన ఉన్న పావురానికి సరిపోకపోతే తక్కెట్లో తానే కూర్చున్న మహితాత్ముడి శివి ఎప్పటికీ ఆయన్ని స్మరిస్తుంది లోకం. అటువంటి త్యాగమూర్తి అయినటువంటి శివి చక్రవర్తి వంశంలో పుట్టావు, నాకు తెలుసు నువ్వు సురధుని యొక్క కుమారుడివి అంది. ఈ మాట అన్నప్పుడు వెంటనే అతను సిగ్గుతో తలంచుకోవాలి. నీ వంశకర్తలు పెద్దలు అటువంటి కీర్తి గణించిన వారు, అటువంటి కీర్తి గణించిన మహాపురుషుల వంశంలో ఇంత బేలగాడి ఎలా పుట్టావు, నీకు సిగ్గులేదు ఇలా మాట్లాడడానికి అని అడగకుండా అడిగింది ఆవిడ. కాబట్టి నాకు తెలుసు నేనెవరినో తెలుసా, పాంచాల దేశాధిపతి అయినటువంటి ద్రుపద మహారాజు గారి యొక్క కుమార్తెని. ఈ మాట అనగానే ఆయనకి తెలియాలి ఆమె నీ తండ్రి ఎవరు అని కదూ అడిగాడు. అసలు ద్రౌపదీదేవి లౌకికంగా స్త్రీ పురుషులకు జన్మించినది కాదు, ఆమె యాజ్ఞశీని. ద్రుపద మహారాజు గారు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ సంభవ యజ్ఞంలోంచి పైకొచ్చింది ఆవిడ. కాబట్టి వస్తూనే నల్లని రంగులో పైకొచ్చింది కాబట్టి కృష్ణ అని పిలిచారు ఆవిడ. కృష్ణ అని పేరున్న వాళ్ళు ఇద్దరు, శ్రీకృష్ణ భగవానుడు, మహాతల్లి పరమసాధ్వి, పరమపతివ్రత ద్రౌపదీదేవి. కాబట్టి నేను పాంచాల భూపతి అయినటువంటి ద్రుపద మహారాజు గారి కుమార్తె. యజ్ఞం ఆయన చేశాడు కాబట్టి బిడ్డలను అపేక్షించి ద్రుపద పుత్రికయ్యి ద్రౌపది అని పేర్గాంచింది. నేను అటువంటి దానవ కాబట్టి అయోనిజను. ఇప్పటికైనా నా గురించి నువ్వు తెలుసుకుంటే మర్యాదతో తిరిగి వెళ్ళిపోవలసి ఉంటుంది. కాబట్టి నన్ను కృష్ణ అంటారు. నేను పాండురాజు పుత్రులైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనబడేటటువంటి ఐదుగురు యొక్క ఇల్లాలిని. పుత్రుల నువ్వు ఆ పుత్రుల బాధ్యత నేను తీసుకుని పుత్రవతిని ధర్మమునందు నిలబడి ఉన్నదాన్ని. నాలుగు దిక్కుల యందు వేటాడడం కోసమని నా భర్తలు వెళ్ళారు. వాళ్ళు కొద్దిసేపట్లో తిరిగి వస్తారు, కనీసం ఆ భయానికైనా వెళ్ళిపోతాడు అనుకుంటున్నాడు. కాబట్టి కొద్దిసేపట్లో వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. కాబట్టి నువ్వు ఇలా మాట్లాడకూడదని ఆమె తన వస్త్రాన్ని నిండుగా కప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది ఆశ్రమంలో. వెళ్ళిపోతే ఈవిడ ఏం మాట్లాడిందో చెప్పలేదు కోటికాశ్యు. అది అక్కడ ఉన్నటువంటి దుర్మార్గం ఏంటంటే ఆమె మాట తీరుని బట్టి ఆమె సామాన్య కాంత కాదు. కాబట్టి నువ్వు ఆమెని అపేక్షించకూడదు అని చెప్పడం మిత్రవాక్యం. అందుకే ప్రతి పనికి మాలినవాడిని చూపించి వీడు నా మిత్రుడండి అని పరిచయం చేయకూడదు. ప్రతివాడు మిత్రుడు అవడం, ప్రపంచంలో మిత్రుడు ఒక్కడే ఉంటాడు. జీవితం మొత్తం మీద ఒక్కడు చాలు మిత్రుడు. ఆయన నిర్మోహమాటంగా చెప్తాడు, ఇది ఇలా చెయ్యకోయ్, ఇది ఇలా చేసుకోబోయ్ అని చెప్తాడు. మితము నుండి రుతమునకెత్తుతాడు. మిగిలిన వాళ్ళది స్నేహ సంబంధం. స్నేహ అంటే అంటుకుని ఉండడం. ఏదో కొంతకాలం కొన్ని కారణాలకు అంటుకుని ఉంటారు, ఆ తర్వాత వేరు కారణాలకు విడిపోతారు. విడిపోయిన తర్వాత ఇక స్మరిస్తారన్న నమ్మకం కూడా ఏముండదు. కానీ మిత్రుడు అలా కాదు, ఎక్కడ ఉన్నా ఇతని యొక్క అభ్యున్నతిని కోరుకుంటుంటాడు. అదిగో ఆయన మిత్రుడు, మిత్రుడు కాడు కోటికాశ్యుడు అనుకుంటున్నాడు సైంధవుడు. కాబట్టి యథాతథంగా ద్రౌపదీదేవి ఏం మాట్లాడిందో అది చెప్పలేదు. ఎందుకని అంటే సైంధవుడు ప్రీతి పొందడమే ఆయనకు కావాలి. సైంధవుడు తన పట్ల సంతోషించాలి, ఆ పైన సైంధవుడు ఏదైనా దుష్టచేష్టితం చేసి పాపపు పని చేస్తే ఆ కర్మ వాడిది. ఒకవేళ దానివల్ల విపత్కల పరిణామం ఏర్పడితే అనుభవించేవాడు సైంధవుడు. ఇది ఆయనకున్నటువంటి సుహృద్భావన. అటువంటి వారితో స్నేహాన్ని పొంది ఉండడం ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. కాబట్టి పిలిచి ఆ సైంధవుడితో అన్నాడు, ఆమె పాండవుల ఇల్లాలు, నేను నువ్వు అడిగినటువంటి వివరాలు కనుక్కున్నాను, ఆమె పాంచాల దేశాధిపతి అయినటువంటి ద్రుపదరాజు కుమార్తె అని చెప్పాడు తప్ప నన్ను మందలించుగా మాట్లాడిందన్న విషయాన్ని ఆయన చెప్పలేదు. వెంటనే సైంధవుడు గబగబా ఆశ్రమ ప్రాంగణంలోకి వెళ్ళాడు. వెళ్ళి ద్రౌపదీదేవి ఉన్న కుటీరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఆవిడతో అన్నాడు, వామాక్షి నీకు కుశలమే, నీ మన మెమ్మారియందు నిత్య ప్రేమంబై మెరయు అట్టి సొబగులు నీ మగలేవురకు ఇప్పుడు నెమ్మది ఎమదిన్. ఆవిడితో అన్నాడు, ఓ వామాక్షి అందమైన కనులున్నదాని అలా పిలవక్కర్లేదు, సాదా సోదరి అని పిలవచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరిది అన్నా చెల్లెళ్ళ బంధం అవుతుంది. దుస్సల భర్త కదూ, దుస్సల భర్త కాబట్టి అన్నా చెల్లెళ్ళు అవుతారు వాళ్ళు, కాబట్టి ప్రేమ పురస్సరంగా పిలవచ్చు, కానీ వాడి హృదయం అటువంటిది. కాబట్టి ఓ వామాక్షి అని పిలిచి, నీకు కుశలమే, నువ్వు క్షేమంగా ఉన్నావా, నీ మనసు ఎప్పుడూ ఎవరి ఎందుంటుందో అటువంటి నీ భర్తల ఐదుగురు క్షేమంగా ఉన్నారా? వాళ్ళు సొబగులు అంటే వాళ్ళు చాలా సౌందర్యవంతులు, ఎందుకో తెలుసా, ఎప్పుడూ నీ మనసు వాళ్ళ ఎందుంటుంది కాబట్టి. వాళ్ళ సౌందర్యం ఏమిటంటేట, ఈవిడ మనసు వాళ్ళ ఎందుంటుంది అంతే. వాళ్ళ ధర్మం కానీ ఆవిడ పాతివ్రత్యం కానీ వాళ్ళ పరాక్రమం కానీ ఆయన దృష్టిలోకి వెళ్ళలేదు. అంటే విషయం ఇటు తిరిగి ఆవిడ సౌందర్యం మీదే నిలబడుతోంది. నీ మగలేవురకు ఇప్పుడు నెమ్మది ఎమదిన్, నీ భర్తలు ఐదుగురు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా అని అడిగాడు. అడిగితే ద్రౌపదీదేవి మాట్లాడుతూ అంది, స్థిరమతులైన పార్థులకు సేమమా, నీకు అనామయంబే భూవర తగ విందవైతి కురువర్యుల ఇంటికి అట్లు కావునన్ పరువడిన ఆసనక్రియయు పాజ్యము గైకును మదరంబుతో సరసకురంగ మంసముల జల్పము భోజన కృత్యమిత్తరిన్. ఆవిడ ఎంతో మర్యాదతో మాట్లాడింది. కారణం ఏమిటి, ఇంటికి వచ్చినటువంటి వాళ్లలో అత్యంత గౌరవాన్ని పొందవలసినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఇంటికి వచ్చినప్పుడు గౌరవించవలసిన వాడెవరు అంటే అల్లుడు. ఇంటి అల్లుడు వచ్చినప్పుడు ఎంతో గౌరవిస్తారు. ఇంటి అల్లుడు అన్న మాటకి తన కడుపున పుట్టిన కుమార్తె భర్తయే అయ్యుండక్కర్లేదు, తన చెల్లెలి భర్త కూడా తన ఇంటికి అల్లుడే. ఎందుకంటే నాన్నగారికి కూతురు కదూ, కాబట్టి తన ఇంటి ఆడబడుచు, తన ఇంటి ఆడబడుచు యొక్క భర్త కాబట్టి నాన్నగారు ఇంటికి పెద్దవారు కనుక ఇంటి అల్లుడైన, కాబట్టి బావగారిని కూడా అంత గౌరవించవలసి ఉంటుంది. కాబట్టి ఆవిడ ఎంత ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిందంటే, స్థిరమతులైన పార్థులకు సేమమా. ఆవిడ మొట్టమొదటి మాట ఏమని ప్రయోగించిందంటే, ఆ పాండుపుత్రులైనటువంటి పాండవులందరూ క్షేమం, వాళ్ళు స్థిరమతులు. అంటే వాళ్ళ బుద్ధి స్థిరంగా ఉంటుంది, ఎప్పుడూ ఒకదాని ఎందే నిలబడి ఉంటుంది. దేనియందు, నువ్వనుకున్నట్టు నా ఎందో, నా మనసు వాళ్ళ ఎందో కాదు, తప్పు నువ్వు అనుకున్నది, ధర్మమునందు. ధర్మమునందు ఎప్పుడూ నిలబడినటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు. కాబట్టి స్థిరమతులైన పార్థులకు సేమమా, ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు క్షేమం, వాళ్ళకి ఇల్లాలినైనందుకు నేను క్షేమం, మా క్షేమం జోలికొస్తే నీకు క్షేమం కాదు. పరోక్షంగా ఆవిడ మొట్టమొదటి పద్యంలోనే మొట్టమొదటి మాటలోనే చెప్పింది. చెబుతూ క్షేమం అడిగాడు కాబట్టి క్షేమం చెప్తాం. ఇంటికి అల్లుడు కనుక తన భర్తలు వస్తే అదేమిటి, బావగారు వస్తే నువ్వు అలాగా మా వాళ్ళు వచ్చే వరకు బయట నించోండి, మా ఆయన వచ్చే వరకు అనకూడదు కదా, నీకు అన్నగారి వరుస కదా, పరమప్రీతితో లోపలికి పిలిచి కూర్చోపెట్టాలి కదా, ధర్మం తప్పవే అని అడుగుతారు. ఇంటి అల్లుడిని వాళ్ళు గౌరవించడం అంటే ఇంటి ఇల్లాలు కూడా గౌరవించాలి అన్నగారు కాబట్టి. కాబట్టి ఆవిడ ఎంత పవిత్ర హృదయంతో మాట్లాడిందంటే, నీకు అనామయం బే భూవరా, నీకు అనారోగ్యం లేకుండా ఉందా అంది. నీకు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా అని అడుగుతారు ఎవరైనా. ఆవిడ నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా అని అడగలేదు, నీకు అనారోగ్యం లేదు కదా అంది. అనారోగ్యం లేదు కదా అని ఎందుకందంటే కనపడుతోంది మానసికమైన అనారోగ్యం. కాబట్టి నీకు అనారోగ్యం లేదు కదా, ఏమి మాటలండి మహాతల్లివి, ద్రౌపదీదేవి పడినన్ని కష్టాలు మహాభారతంలో ఎవరు ఉండరు. ఇంకా నేను అలా అనకూడదు, కానీ శ్రీరామాయణంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు చెరపట్టాడు, కానీ ద్రౌపదీదేవిని కీచకుడు, సైంధవుడు, దుర్యోధనుడు, కర్ణుడు మాటల చేత ఆ తల్లిని ఇబ్బంది పెట్టని వాళ్ళు ఎవరున్నారు? ఎన్ని బాధలు పడిందో, ఎన్ని కష్టాలు పడిందో, యాజ్ఞసేని అయినందుకు ప్రతివాడికన్నూ ఆమె సౌందర్యం మీదే. కాబట్టి నీకు అనామయం వే భూవరా తగ విందవైతి కురువర్యుల ఇంటికి. చాలా సంతోషమయ్యా, నువ్వు కురువంశంలో పుట్టినటువంటి మహాకీర్తివంతులైన పాండవుల ఇంటికి అతిథివి. ఎందుకని అంటే ఈ ఇంటి అల్లుడివి కాబట్టి నువ్వు అతిథివి. వచ్చావు, చాలా సంతోషం. అట్లు కావునన్ పరువడి ఆసనక్రియయు, ఆ కారణం చేత నీకు కొన్ని ఉపచారములు జరగాలి, ఈ ఇంట కొన్ని మర్యాదలు జరగాలి. ఏమిటది ఆసనక్రియ? ఆసనక్రియ అంటే కూర్చోమని. ఇంట్లో అల్లుడు అనేటటువంటి వాడు కూర్చోడానికి ఒక సౌకర్యంగా కూర్చోబెట్టాలి, అంతేకాని ఇంటికి ఎంతమంది వచ్చినా సరే అల్లుడు గారిని లేచి మీరు వెళ్ళిపోండి అన్నమో, లేకపోతే అల్లుడి పక్కన 10 మందిని కూర్చోబెట్టి ఇరుగ్గా కూర్చోబెట్టడమో చేయకూడదు. ఒక మర్యాద, ఒక మర్యాద ఏమిటి అంటే ఆసనక్రియ, చక్కగా కూర్చోడానికి వీలైనటువంటి ఆసనాన్ని కల్పించాలి ఆయనకి. కాబట్టి నీకు ఆసనక్రియ జరగాలి. ఆమె ఎంత గొప్ప ఇల్లాలండి మహాతల్లి, ఎటువంటి ధర్మం మాట్లాడుతుంది. కాబట్టి నువ్వు చక్కగా అలా కూర్చో. పాద్యముగైకును మదరంబుతో, పరమ ప్రేమతో అదిగో ఆ పాద్యాన్ని స్వీకరించు. అతిథి మర్యాద అంటే కాళ్ళు కడుక్కు, కాళ్ళు కడుక్కొని. కాళ్ళు కడుక్కోవడం ఎందుకు అంటే లోపలికి రావడానికి అనుమతినివ్వడం. లోపలికి రావచ్చు, మిత్రుడైతే రాకూడదు. మిత్రుడు ఎందుకు రాకూడదు అంటే, ఏమ్మా వాడున్నాడా అని అడిగారనుకోండి, లేరండి ఎక్కడికో వెళ్ళారు, 1 గంటలో వచ్చేస్తారు కూర్చోండి అందనుకోండి. ఆవిడ మిత్రధర్మం ఏమిటో తెలుసా, వెళ్ళకూడదు ఇంట్లో. వాడు వచ్చాక వస్తానమ్మా ఒక్కసారి ఇలా రా తల్లి అని, అమ్మా నేను ఈ పని మీద వచ్చాను, వాడు వస్తే కొంచెం చెప్పు, మళ్ళీ నేను రాగలనో రాలేను ఒకసారి ఫోన్ చేయమను, నేను ఆ పనిలో ఉంటాను తల్లి, ఇప్పుడు వద్దులే తర్వాత వస్తానులే అమ్మా అని చెప్పి వెళ్ళిపోవాలి. గడప దాటి లోపలికి వెళ్ళకూడదు. ఎవరు లోపలికి, ఎవరిని లోపలికి పిలవచ్చో లోపలికి రమ్మని చెప్పడానికి అర్హత ఏంటంటే ఉపచారం చేస్తారు. ఏమిటా ఉపచారం అంటే కాళ్ళు కడుక్కోండి అంటారు. కాళ్ళు కడుక్కున్నారు అంటే లోపలికి రమ్మని అర్థం. కాళ్ళు కడుక్కున్న తర్వాత బయట నుంచో పెడితే గృహస్థ ధర్మం పోయినట్టు. కాళ్ళు కడుక్కున్నాడంటే లోపలికి రమ్మని, పాద్యక్రియను ఆచరించారు అంటే లోపలికి వచ్చి కూర్చోండి అని అర్థం దానికి. అది ఆవిడ ధర్మం. నువ్వు బయట నిలబడి మాట్లాడవలసిన వాడివి కావు, నువ్వు లోపలికి వచ్చి మాట్లాడాలి. ఎందుకో తెలుసా, ఇంటల్లుడివి, నీకు గౌరవం జరగాలి. 2, నేను నిన్ను బయట నుంచో పెట్టి మాట్లాడడానికి నువ్వు నాకు అన్నగారి వరసవాడి, అన్నగారు ఉండడం క్షేమం. కాబట్టి అన్నగారు ఉంటే వచ్చిన ఇబ్బంది ఏముంది నాకు, ఏమి ఇబ్బంది ఉండదు. కాబట్టి నువ్వు అన్నగారివి కనుక పాద్యక్రియని స్వీకరించు. ఏమో అన్నవరసవాడైనా ఇతర పురుషులైతే నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు రమ్మంటానో రమ్మన్నో, నువ్వెందుకు అధికారం పొందావో తెలుసా అతిథిగా లోపలికి రావడానికి. స్థిరమతులైన పాండవులకు నువ్వు ఇంటి అల్లుడి వరసవుతావు, బావగారి అవుతావు, అందుకని గౌరవం చెయ్యాలి. కాబట్టి పాద్యక్రియ స్వీకరించు. పాద్యము గైకొను అదరంబుతో సరస కురంగ మాంసముల జల్పము భోజన కృత్యమిత్తరిన్. నువ్వు చాలా ఆ చక్కనైనటువంటి లేడి పిల్లల్ని చంపి తీసుకొచ్చారు పాండవులు, వాటిని నేను పచనం చేసి వండి ఉంచాను, భోజనానికి కూర్చుంటే కూర్చో, భోజనం వడ్డిస్తాను, ఆ లేడి మాంసంతో కూడినటువంటి భోజనాన్ని స్వీకరించు. ఎందుకని ఇంటి అల్లుడు అన్న తర్వాత వచ్చాక మర్యాద ఉంటుంది, భోజనం పెట్టాలి. కాబట్టి ఆ తల్లి భోజనం పెడతాను కూర్చోమని, అంటే ఆమె ఒక చెల్లెలిగా భావన చేస్తాను, చెల్లెలిగా నిలబడింది, తన ధర్మమునకు తాను కట్టుబడి. నేను మీతో రోజూ తలకొట్టుకుని మాట్లాడుతున్నా, ఎవరు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు పాడయ్యే అవకాశము ఉండదు. కాబట్టి ఆమె గృహిణీ ధర్మాన్ని నిర్వర్తించింది, పాండవులు లేరు కనుక, ఇంటికి అల్లుడు వచ్చాడు కనుక ఆమె చెయ్యవలసినటువంటి పరిచర్య ఆమె చేసింది. చేసి వచ్చి కూర్చో అంటే, నా భర్తలు వేటకి వెళ్ళారు, వచ్చే వేళ అయింది అంది. ఆ మాట ఆవిడ కలపడానికి కారణం ఏంటంటే అతని మనస్సులో ఉన్న భావన సక్రమంగా లేదని పసిగట్టి. ఇప్పుడు ఈవిడ చెప్పిన మాటల్ని బట్టి అతను సిగ్గుపడాలి, అతను మనసు మార్చుకోవాలి. అలా అర్థం చేసుకోగలిగిన వాడైతే అతనికి ఏ పాపము అంటకుండా ఉండడానికి అతనికి ఒక అవకాశం ఉంది. ఏమిటి అవకాశం అంటే పశ్చాత్తాపం. చెల్లెమ్మ అని వెంటనే పిలిచి ఎంత సంతోషం, అమ్మా అన్నం పెడతానన్నావు చాలా సంతోషం అమ్మా, కానీ నేను వివాహానికి బయలుదేరుతున్నాను, ఫోన్లే మార్గ మధ్యంలో చెల్లెలివి కనపడ్డావు అమ్మా, నీ శుభాకాంక్షలు తెలియచేయి, నేను బయలుదేరుతున్నానమ్మా అని బయలుదేరచ్చు. అలా మారే లక్షణం అసలు లేదన్నమాట, అది ప్రమాదం. ఇప్పుడు ఇక్కడే మీకు ఏం తెలిసిపోతోందంటే సైంధవుడికి ఒకళ్ళు చెప్పినటువంటి మాట వినే లక్షణం లేదు, తను అనుకున్నది తాను సాధించడానికి ప్రతీకారం వైపుకే వెడుతూ ఉంటాడు, అది అతని లక్షణం. కాబట్టి అది అత్యంత ప్రమాదకరం. అది ఏం ఉపయోగపడుతుంది అంటే ఏమీ చెప్పలేం, కానీ చిట్ట చివరికి యుగ యుగాలకి కావలసినంత దుష్కీర్తిని ఆర్జించుకుంటారు. ఆ దుష్కీర్తే మిగిలిపోయింది సైంధవుడికి, సైంధవుల్లో అడ్డుపడ్డాడు రా అన్న మాట వచ్చింది. అది చివరికి ఎందుకు వచ్చిందో మీకు చూపిస్తాను. కాబట్టి ఆయన అన్నాడు, అనవుడు సైంధవుండనియే అంబుజలోచన నీవు మాకు చేయు అతిథ పూజలన్నీయు ఒక్కటనైన కొనంత లేక వచ్చియున్నవి, మన్మధాస్త్రముల చిక్కున గారియవొందెండెందము ఇంకనను కృతార్థము చేయుతగన్ రథమెక్కుము లెమ్ము నిమ్మితో. నువ్వు నాకు చెయ్యవలసినటువంటి అతిథి మర్యాదలన్నీ చేసేసినట్లే. ఆమె చెల్లెలుగా చేస్తోంది ఉపచారం, ఈయన నువ్వు నాకు చెయ్యవలసిన ఉపచారములు ఏ ఉన్నాయో అవన్నీ చేశావు, కానీ నా మనస్సు మీద మన్మథ బాణాలు పడ్డాయి, ఆ మన్మథ బాణముల యొక్క తాపమును తీర్చడానికి కావలసిన ఉపచారం చేయడానికి రథం ఎక్కువ వెడదాం. ఆమె తెల్లబోయి తెల్ల పైగా ధరణీరాజ్యము గోలిపోయి ఘనకాంతార స్థలీవాసులై సరివారెల్లను నవ్వ కుచ్చిత దశా సంప్రాప్తిమయ్యున్న ముష్కరులన్ పార్థుల గొల్చినన్ కలది సౌఖ్యంబు ఎంతయున్ బెలవై అరవిందాతన అరవిందానన శ్రీవిహీనుల గరం వర్ధింతురే కామిన్. ఇలాంటి స్వభావం ఉన్నటువంటి ప్రతివాడు మాట్లాడేటటువంటి మాట రావణుడు ఏం మాట్లాడతాడో అదే సైంధవుడు మాట్లాడాడు. ఆయన అన్నాడు, రాజ్యమంతా కోల్పోయినటువంటి వాళ్ళు ఎక్కడో భయంకరమైనటువంటి అరణ్యంలో ఉంటున్నటువంటి వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్న బంధువులందరూ వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు, బంధువులు వదిలేశారు ఆయన వాళ్ళని, వాళ్ళు సత్యానికి కట్టుబడి ఉండిపోయారు. వాళ్లే తెలుసుకుంటే ధరణీ మండలాన్ని నిమిషాల మీద శాసించగలరు. అటువంటి వాళ్ళు కుచ్చిత దశా సంప్రాప్తిమయ్యున్న చాలా కష్టాలలో పడి జీవిస్తున్నటువంటి వాళ్ళు, ముష్కరులు ఎందుకు చేతకాని వాళ్ళు, అటువంటి ఈ పృథా సంతానమైనటువంటి పాండవుల్ని మాద్రి సంతానమైన వాళ్ళని నువ్వు భర్తలుగా స్వీకరించి ఏం సుఖపడతావు? సుఖపడాలనుకుంటే తామర పువ్వు లాంటి ముఖం ఉన్నదాన ఐశ్వర్యవంతులైనటువంటి వాళ్ళ చెంత చేరాలి. కాబట్టి నువ్వు అపారమైనటువంటి సంపద కలిగిన వాడిని నేను కాబట్టి వచ్చి నా సరసన చేరు అన్నాడు. అంటే అని నువ్వు ఇలా మాట్లాడచ్చా, ఇది చాలా అన్యాయం కదా, అసలు ఇటువంటి మాటలు నీ నోటి వెంట రావచ్చా అని అడిగింది ఆవిడ. వనజాక్షి రాజధర్మము వినవే ఎన్నడును మనుజ విభులకు ప్రమదాజనులయ్యడ వాని వెదకం చనదు వలసినట్ల వేట్క సలుపక చెల్లు. ఓ ద్రౌపది, నువ్వు మన ఇద్దరి మధ్య ఉన్న బాంధవ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నావు. నువ్వు నాకు చెల్లెలనవుతానంటున్నావు, నేను నీకు అన్నయ్యనవుతానంటున్నావు. ఇలా బంధుత్వాలు కలవడం, ఎక్కడో వాళ్ళ చెల్లెల్ని నాకిచ్చి వివాహం చేశారు, అందుకని నువ్వు నాకు చెల్లెలు అవుతావు, నేను నీకు అన్నయ్యనవుతాను, ఈ దేహ బంధుత్వాలన్నీ ఎవరి విషయంలో చెప్పాలో తెలుసా? సామాన్యుల విషయంలో అయితే తప్ప మహారాజుల విషయంలో అన్వయం కావు. ఇది ప్రమాదకరమైన మాట లోకంలో ఏదంటే ధర్మాన్ని మార్చి మాట్లాడు. ధర్మాన్ని ధర్మంగా చెప్పకపోతే పీడాపోయేది, కానీ ధర్మాన్ని తన యొక్క కోరికకి అనుగుణంగా మార్చేసి ఎన్నడూ మాట్లాడకూడదు. నేను అలా మాట్లాడకూడదని చెప్పాలి. ధర్మం ఎంతో అంతే, మీరు తప్పే చేస్తున్నానని చెప్పండి తప్ప మీరు ఒప్పు చేస్తున్నారని సమర్థించడం నా వల్ల కాదు. ధర్మము తప్పితే ధర్మము తప్పినట్టే, ధర్మము ధర్మమే అధర్మము అధర్మమే, అన్నపూనికతో ఉండాలి తప్ప తనకి ఎప్పుడెప్పుడు ఏ అవకాశం కల్పింపబడాలని కోరుకుంటున్నాడో దానికి అనుగుణంగా ధర్మాన్ని మార్చి మాట్లాడడం సాధారణంగా ఇటువంటి రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళ అందరి ఎందు కనపడుతుంది. కాబట్టి సామాన్యులకు అన్వయమైనటువంటి ధర్మాలు రాజులకు ఎందుకు అన్వయమవుతాయి? రాజుల విషయంలో ఇటువంటి అనుబంధాలు ఉండవు. కాబట్టి రాజులు తమకు ఇష్టమైనటువంటి వస్తువు కనపడ్డప్పుడు దాన్ని అనుభవించవచ్చు, కాబట్టి దోషమేం లేదన్నాడు. ఇదే మాట అతని భార్యకు కూడా అన్వయం అవుతుందా? అంగీకరించలేదు. అదే రామాయణంలో రావణాసురుడికి పట్టుకున్న జాజ్యం. మీరు ఎక్కడ ఏ కావ్యం చదవండి, ఏ పురాణం చదవండి, సమకాలీన సమాజాన్ని మీరు పరిశీలించండి, తప్పు చెయ్యాలనుకున్నటువంటి ప్రతివాడు ధర్మాన్ని పక్కన పెట్టే మాట్లాడతారు. తప్ప ధర్మాన్ని మాట్లాడితే తన కార్యం ఎందుకు జరుగుతుంది? మీ అమ్మగారు నాన్నగారు నిర్ణయం చేసిన సంబంధం చేసుకోవడమే ఉత్తమం. కాబట్టి మీ అమ్మగారు నాన్నగారు మీ ఇంటి అల్లుడుగా నేను అంగీకరింపబడతానో లేదో కనుక్కో. వాళ్ళకి అంగీకారమైతే నీ మెళ్ళలో తాళి కడతాను, వాళ్ళకి అంగీకారం కాకపోతే మనకు అటువంటి ఉద్దేశ్యం ఉండకూడదు అంటాడా? ఎందుకంటాడు? అలా అనడు. అదేమిటి, ఇంత వయసు వచ్చిన తర్వాత ఇంకా నీకెవరు భర్తగా ఉండాలో కూడా మీ తల్లిదండ్రి నిర్ణయిస్తారా? ఇక ఈ వయస్సులో నిర్ణయించుకోవడం నీ అధికారం, నీ స్వేచ్ఛ, కాదనడానికి వాళ్ళెవరు అంటాడు. అంటే తన కార్యము నెరవేరడం కోసం కన్న తల్లిదండ్రుల పెద్దరికాన్ని కూడా పణంగా పెట్టి మాట్లాడతాడు. అది తెలుసుకోవలసినటువంటి విచక్షణ జ్ఞానం అవతల వారికి ఉండాలి. ఆ జ్ఞానం లేదనుకోండి, ఖచ్చితంగా వెళ్ళి ఏదో ఓ చిన్న వడమొక్క కోసం ఆశపడి ఎలక బోన్లో పడ్డట్టు పడతాడు. అందుకే కేవలం కాలేజీకి వెళ్ళడం, కేవలం చదువుకోవడానికి వెళ్ళడం కాదు, వెనక విచక్షణ జ్ఞానం కూడా వయసుతో పాటు పెరగడం అవసరం. అది యువతి కావచ్చు, యువకుడు కావచ్చు. పక్కన సంస్కారం లేని చదువు సమాజానికి తన తల్లిదండ్రులకి కూడా ప్రమాదకారియే. కాబట్టి ఆయన అన్నాడు ఇంకొక మాట, వినుమదియుగాక జగమున వనితారత్నంబులెల్లవారికి భోగంబున ఎడ సాధారణము, ఒకని ధనమని గరుసు గలదే కరిని భగమన. అసలు నీకొక విషయం చెప్పనా, డబ్బు ఉంటుంది, డబ్బు అనేటటువంటిది వాడిదే అని లోకంలో ఏం ఉండదు. డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి, నాకు 1,000 రూపాయలు కావాల్సి వచ్చాయి, అయ్యా నాకు ఒక 1,000 రూపాయలు కావాలి కొద్దిగా ఇద్దరు అన్నాను, వాళ్ళ జేబులోంచి తీసి 1,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఆ డబ్బు ఎవరిది? నాదే, నా ఇష్టం వచ్చినట్టు నేను ఆ 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాను. నేను ఒక వస్తువుని కొనుక్కున్న తర్వాత ఆ 1,000 రూపాయలు ఇంకోళ్ళకి వెళ్ళాయి, ఇప్పుడు ఆ 1,000 రూపాయలు వాడేం చేస్తాడు? నావే అంటాడు. కాగితాలు అవే, ఎంతమందికి నావే అయ్యే. అలాగే అందమైన కాంతలు ఈ లోకంలో ఎవరో ఒకరికే చెందిన వారు కారు, అది ధర్మం అన్నాడు. అది నిజమా? అసలు ఇంతకన్నా అన్యాయమైనటువంటి అధర్మం లోకంలో ఇంకోటి ఉంటుందా? అది శాస్త్రం అని చెప్పాడు. అంటే మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఆడదాన్ని పాడు చేయడానికి ఆడదాని ఎందు మరులు కొన్న పురుషుడు ఎంత అధర్మాన్ని చెప్పడానికైనా సిద్ధపడతాడు. ఆ రాక్షసత్వం మనసులోకి ప్రవేశిస్తే దాని నుండి తట్టుకు నిలబడగలిగినటువంటి వివేకం ఆడదాని ఎందు ఉండాలి. నాకు ఒళ్ళు మండి ఒక మాట అంటే మీరేమనుకోకండి, కాస్త స్ట్రీట్ లైట్ లేని ప్రతి చెట్టు కింద ఇంజనీరింగ్ చదువుకుంటున్న ఆడపిల్ల నిలబడితే ఆడపిల్లదా తప్ప మగపిల్లాడిదా? ఏ నీకుండక్కర్లా విచక్షణ? వాడు వచ్చి మాట్లాడితే మాత్రం మధురంగా మాట్లాడితే నువ్వు చీకట్లో నిలబడి మాట్లాడతావా? కన్న తల్లిదండ్రులు ఏమైపోయారు, తోడబుట్టిన అన్నదమ్ములు ఏమయ్యారు, నీ ఇంటి గౌరవం ఏమైపోతుంది? కాలిపోదు. నీకుండక్కర్లా విచక్షణ. ఏమైనా అయిపోయిన తర్వాత వీధుల్లోకి వచ్చి కేకలా? ఏ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముందు నుంచి ఉండవలసిన అవసరం లేదు. రామాయణం భారతం భాగవతం ఏమో పాఠ్యాంశాలుగా పనికిరావా? ఎందుకు పనికిరావంటే మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యమా? అందుకని మంచి మాటలు పాఠ్యాంశాల్లో చెప్పరా? వివేకం పిల్లలకి కలగదా? టీవీల్లోనూ సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ కనిపించేవన్నీ ఉద్రేకం కల్పించేవా? పిల్లల్ని బాగుపడమంటే ఎక్కడి నుంచి బాగుపడతారు? ఇటువంటి వ్యవస్థ కల్పించిన పెద్దల్ది కాదా తప్ప? ముందు పెద్దల్ని ఉరి తీసేయవలసిన అవసరం లేదు? ఈ వ్యవస్థని నియంత్రించవలసిన అవసరం లేదా? ఏవో అయిపోయిన తర్వాత పేపర్లలో రావడం, అప్పుడు వీధులకు ఎక్కి ఊరేగింపులు జరపడం ఎంతవరకు సమంజసం? అంత ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇటువంటి మాటలు మాట్లాడినటువంటి శిశుపాలుణ్ణి కాదని ద్రౌపదీదేవి ఎందుకు నిలబడగలిగింది? బాహ్యంలో చూస్తే నిజమే, ఆవిడికి కష్టపడవలసిన అవసరమే ఉంది. ఒక్క మాట కాదంటే ఆమె ఏ తప్పైనా చెయ్యొచ్చు, కానీ అలా కాదని నిలబడింది కాబట్టే యుగాలు మారిపోయినా సీతమ్మ తల్లికి పూజింది, యుగాలు మారిపోయినా ద్రౌపదీదేవి గురించి చెప్పుకోవడానికి మనం ముందుకు వచ్చాం.
కాబట్టి ఆడపిల్లకి కేవలం చదువు కాదు, దానితో పాటు వివేకం కూడా చాలా అవసరం, ధర్మాధర్మ పరిజ్ఞానం అవసరం. ప్రతి చీడ పురుగు వైపు ఆకర్షింపబడకుండా నియంత్రించుకోగలిగినటువంటి లక్ష్యం అవసరం. ఒక్క 2.5 గంటల సేపు వాళ్ళకి కావలసిన పాటలు కథా మాటలతోటి కోట్లు సంపాదించుకోవడానికి ఎంత నీచమైందైనా చూపించి ధర్మంగా చెప్పే సినిమాలు వస్తాయి. మాటలు రాసేవాడికి ఏముంది, డబ్బులు కావాలి కాబట్టి ఏమైనా రాస్తాడు మాటల కింద. నటించేవాడికి ఏముంది, కోట్లు కావాలి కాబట్టి ఏమైనా నటిస్తాడు వాడు. ఎంత తుచ్చమైన మాటలైనా నటిస్తాడు. మీ అమ్మా నాన్న ఎందుకని తీసుకెళ్లి పెళ్లి చేసుకుని ఏమైనా చూపిస్తాడు, అది 2.5 గంటలు. వాళ్ళ నిజ జీవితాల్లో కోటీశ్వరులు, నీ జీవితం అలా కాదు. బజార్న పడితే తెల్లారిపోతుంది. కాబట్టి అది తెలుసుకోవలసింది నువ్వు, నీకు కావాలి ఆ వివేకం. అందుకని భారతం ఎందుకు చెప్పుకోవాలి, భారతం ఎందుకు వినాలి అంటే ఆ వివేకం లోపల పుట్టడం కోసం చదువుకోవాలి, దానికోసం వినాలి. కాబట్టి ఆయన అన్నాడు, ఆడది ఎప్పుడూ ఒక్కరి సొత్తు కాదు. అందమైనటువంటి ఆడది ఎప్పుడూ అందరికీ సొత్తే. కాబట్టి నువ్వు అలా మాట్లాడకూడదు, కేవలం పాండవుల ఇల్లాలి అంటాయండి. కాబట్టి మన మధ్య అనుబంధము చెల్లదు, మన నువ్వు అటువంటి మాట అనడానికి చెల్లదు, నిన్ను అనుభవిస్తే నాకు దోషం రాదు అన్నది ఆయన తీర్పు. కామాతురాణం అభయం లజ్జ. కామాతురత పొందినటువంటి వాడికి భయము లజ్జ ఉండవు. కాబట్టి ఇప్పుడు ఆమెని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తుంటే ఆ తల్లి ఒక మాట చెప్పింది, నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి చేష్టితమని. కానీ ఆయన మాత్రం ఆమె యొక్క కొంగు పట్టుకున్నాడు లేచి. వెంటనే ఆ తల్లికి ఎక్కడి నుంచి వచ్చిందో బలం, మహాపతివ్రతలైనటువంటి వాళ్ళని ధర్మమే రక్షిస్తుంది అనుకోవాలి. ఒకనాడు విరాట పర్వంలో కీచకుడి దగ్గరికి వెళుతుంటే సూర్యభగవానుడికి నమస్కరించింది. ఆయన ఎవరికంటికి కనపడకుండా కృత్యని పంపించాడు. ఆ కృత్య ఆవహించింది ఆవిడ. అంతటి కీచకుణ్ణి ఒక్క తోపు తోస్తే కింద పడిపోయాడు. ఎవరి పాతివ్రత్యము వాళ్ళకి రక్ష. మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఏ రూపంలో రక్షణకి అవసరమో ఆ రూపంగా ధర్మం మార్పు చెందుతుంది. ధర్మము అన్న మాటకు అర్థం చాలామంది ఏమనుకుంటారంటే మీరు ఏది చేశారో అదిగానే మీకు వస్తుంది అనుకుంటుంటారు. ఆయన నిరతాన్నశీలి అనుకోండి, ఆయన సత్యమును మాట్లాడతాడు, ఆయన ధర్మాన్ని పట్టుకుంటాడు. దాని చేత ఆయనకి కేవలము పుణ్యమే వస్తుంది అనుకోకూడదు. ధర్మము ఎప్పుడు ఆవహించి ఉంటుంది. ఆవహించి ఉన్న కారణం చేత ధర్మము ఈశ్వరుడు రక్షణ కవచంగా మార్చే శక్తి. ఆయన ఎక్కడో ఉండడు, ఇక్కడే ఉంటాడు. నీవార సూకవత్తన్వీ పీతాభాస్త్యనూపమా అని. అందుకే ఈ దేశానికి ధర్మం ధర్మం ధర్మం, ఈ దేశపు పునాదులన్నీ ధర్మం మీదే నిలబడ్డాయి. కాబట్టి ఆ ధర్మాన్ని ఎవరు అనుష్ఠిస్తారో వాళ్ళు అనుష్ఠిస్తున్న ధర్మమే ఈశ్వరుడి చేత అప్పటికి వాళ్ళకి రక్షణకి ఏది కావాలో దానిగా మారిపోతుంది. ద్రౌపదీదేవికి అంత శక్తి ఎక్కడది అని మీరు నన్ను అడిగారనుకోండి, నిజంగా సైంధవుణ్ణి తోసి కింద పడేసేంత శక్తి ద్రౌపదీదేవికి ఉంది అని నేను చెప్పడం చాలా కష్టం. కానీ అలా ఆవిడ తోసేయగలిగినంత శక్తిని పొందగలుగుతోంది అంటే ఆమె ధర్మం, ఆ ధర్మం ఆవిడ మాటల యందు వ్యక్తం అవడం మొదలైంది. ఆమె మనసులో సైంధవుడి మాటలకి లొంగలేదు అనడానికి ఆమె పరమ ధార్మికురాలు, పరమపతివ్రత. వీడు పాండవులు ఎక్కడో అరణ్యాల్లో తిరుగుతున్నారు రాజ్యభ్రష్టుడు అంటున్నాడు, కానీ వాళ్ళ యందు ఆమెకి ఎంత గౌరవం ఉందో ఎంత భక్తి ఉందో ఆమె మాటల చేత ప్రకటితమవుతుంది. అంటే ఆమె ధర్మమునందు నిలబడి ఉన్నదని గుర్తు. ఇప్పుడు ఈ ధర్మము శిశుపాలుణ్ణి ఎలా తోసేసే శక్తిగా మారుతుందో మీరు ఎదర చూద్దరు కానీ. కాబట్టి ఆ తల్లి అంది, పాండవులంటే ఏమనుకుంటున్నావు, పాండవుల యొక్క అపార పరాక్రమం ముందు నిలబడగలిగినటువంటి వాడు లేడు. ఆ 5 వస్తే నువ్వు ఇలా మాట్లాడడం కుదరదు. వాళ్ళ బాణ పరంపరల ముందు, వాళ్ళ యొక్క పరాక్రమం ముందు ఎవరైనా సరే కూలిపోవలసింది. హిమవత్పాద వనాంతర వనాంతకేలిరతిమై నేపారి కోపారుణ క్రమ నేత్రంచలమై ప్రభూతమదరేఖంబైన గంధద్విపేంద్రముడాయంజని సిళ్ళు సూపుట సుమి ధర్మాత్ము నచ్చుగ్ర విక్రము కౌంతేయ వరిష్ఠు నీవు దొడరంగా చూచుటూహింపగన్.